దేవుని వాక్యం వైపు చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం చదువుతుందా? యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం చదువుతుందా? లోకము ఆయనను చూడదు, ఆయన్ని ఎరగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మను అనాథనముగా విడువను, మీ వద్దకు వచ్చును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు. ఒక మాట ప్రార్థించద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపమైన దేవ, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదేనో ప్రభు మీరు మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. 3వ తేదీని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభా, ఉదయాన్ని మీ సన్నిధిని ప్రేమించి మీ పాదాల వద్దకు వచ్చిన ప్రియులందరినీ బట్టి మీకు వందనాలు. నాకు మాకు సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. అట్లాగే మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న నల్గొండ టీచర్ సహవాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి. ప్రభా, ఈరోజు ఆ సర్వలోకంలో జరుగుతున్న ఆరాధనలో మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మెకానికల్ గా ఆదివారానికి పరిమితం అయిపోయిన సంఘాలను మీరు ఉజ్జీవపరచండి, జీవంతో నింపండి, రాకడ పరిశుద్ధపరచండి. ప్రభు మీరు కనికరపడు, హృదయకాలకు వాక్య ధ్యాన సమయాన్ని ప్రభు మీరు జీవనకరంగా మార్చమని, సాయంకాలం మిషన్స్ కొరకు ప్రార్థనను జీవనకరంగా మీరు మార్చమని వేడుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగం యేసుక్రీస్తు ప్రభు యొక్క వాగ్దానం. మనం 16వ వచనాన్ని కూడా చదవాలి. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, గనుక ఆయన్ను పొందనేరదు. యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుని గురించిన సందర్భాన్ని మనం చదువుతా ఉన్నాం. బైబిల్ గ్రంథం బైబిల్ గ్రంథం ఆ త్రియేక దేవుణ్ణి పరిచయం చేస్తా ఉంది. వన్ గాడ్ బట్ త్రీ పర్సనాలిటీస్. ఒకే దైవత్వం, వన్ గాడ్ హెడ్షిప్ బట్ త్రీ పర్సనాలిటీస్. ఒకే దేవుడు ఆ ఒక్క దైవంలో ముగ్గురు వ్యక్తుల యొక్క వ్యక్తీకరణ లేఖనాల్లో చూస్తున్నాం. అందులో మనకు బాగా తెలిసింది తండ్రి, బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభు కూడా బాగా తెలుసు. కానీ మనకి తెలియనిది, లేకపోతే మోస్ట్ నెగ్లెక్టెడ్ బిబ్లికల్ ట్రూత్, ద హోలీ స్పిరిట్ గాడ్. మనం చాలా నిర్లక్ష్యం చేయబడతా ఉన్నా, లేదా సంఘం నిర్లక్ష్యంగా ఉన్న విషయం పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోతూ, మీరు అనాథలు కారు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను, నేను తండ్రిని వేడుకుంటాను అని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడి కొరకు శిష్యులకు జ్ఞాపకం చేయడాన్ని మనం చూస్తున్నాం. ఒకవేళ డిస్పెన్సేషన్, కాలాన్ని విభజించగలిగితే పాత నిబంధన గ్రంథ కాలాన్ని తండ్రి కాలముగా, అంటే ఇప్పుడు లేరు అని కాదు, ఎక్కువగా మనకు చూడగలిగిన మాటలు తండ్రి కాలముగా విభజిస్తారు. ఆ మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన ఆ కాలం 33.5 సంవత్సరాలు ఆయన సమయముగా మనం చూడాలి. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం తర్వాత నుంచి రెండవ రాకడ వరకు ఉన్న కాలాన్ని ఆత్మదేవుని కాలముగా మనం చూడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు భూమి మీద లేరు, ఆయన తండ్రి వద్ద ఉన్నారు. తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరలోకమందుంటే ఆయన వాగ్దానం చేసి సంఘం కొరకు, లోకం కొరకు ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించారు. కాబట్టి రెండు వాక్య సత్యాలు ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడుతున్నాయి అనాలి. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ. యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ కొరకు బైబిల్ ఎక్కువగా చెప్తా ఉంది. ఆ రెండో రాకడ అన్ని పరిస్థితులను సమూలంగా మార్చేసేది, కానీ రాకడ గుర్చిన నిరీక్షణ లేదు, రాకడ గుర్చిన బోధ లేదు, రాకడ గుర్చిన సిద్ధపాటు కూడా లేదు. 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇక రాడేమో మర్చిపోయాడేమో అన్నట్టుగా సంఘం రాకడ గుర్చిన ప్రసంగాలు లేకపోవటం, పాటలు లేకపోవటం మనం చూస్తా ఉన్నాం. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని శక్తిగాను, ఆయన్ని పరిశుద్ధాత్మ దేవుడిని అది ఇది అని సంబోధిస్తూ కూడా ఒక దేవదూతను చూసినట్లుగా, ఒక శక్తిని చూసినట్లుగా నెగ్లెక్టెడ్గానే మనం మాట్లాడడం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా మనం వాక్యపు సత్యాల మీద ఆధారపడి ఆత్మదేవుని యొక్క సహాయం, ఆయన ఆదరణకర్త, ఆయన ఆదరణకర్త, ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండేవాడు, ఆయన గురించిన లోతైన అవగాహనలోకి రావటం ఎంతైనా సంఘానికి మేలు. ఆయన ఏం చేస్తాడు అన్న మాట దగ్గర ఈ యోహాను సువార్తలో ఆయన ఏం చేస్తాడు చాలా కీలకమైన మాటలు రాయబడ్డాయి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 26వ వచనం ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. ఆదరణకర్త సమస్తాన్ని బోధిస్తాడు. 16వ అధ్యాయం 13వ వచనం ఏమంటుందంటే, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోకి నడిపించును. ఆయన సమస్తాన్ని బోధిస్తాడు, ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఇలా అందాం, పరిశుద్ధాత్మ దేవుని పాత్ర లేకపోతే బైబుల్ రచన, కొత్త నిబంధన గ్రంథపు రచన, సువార్తల రచన, పత్రికల రచన ఏమీ జరిగేది కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణతోటే కొత్త నిబంధన గ్రంథం రాయబడింది. కాబట్టి ఈ గ్రంథం మన చేతిలోకి రావడానికి గల కారణం ఆత్మదేవుడిగా లేఖనాలను చూస్తున్నాం. ఆయన సమస్తాన్ని బోధించేవాడు, ఆయన సర్వసత్యంలోకి నడిపించేవాడు. ఈరోజు చర్చెస్ డైయింగ్ కండిషన్ లోకి రావడం చూస్తున్నాం, చనిపోతున్నాయి, నామకార్థ స్థితిలోకి వచ్చాయి, అసలుగా జీవమే లేదు, పేరుకు మాత్రమే ఉన్నాయి, నులివెచ్చిన స్థితిలో ఉన్నాయి అన్న పరిస్థితులు చాలా సంఘాల్లో చూస్తున్నాం. ఎందుకు సంఘాలు జీవం లేకుండా మృతమైన స్థితిలోకి వస్తున్నాయి అన్న మాట దగ్గర వారు ఆత్మదేవుడి మీద ఆధారపడటం లేదు, ఆత్మదేవుని యొక్క స్వరాన్ని వినటం లేదు, ఆత్మదేవుని యొక్క ఉనికిని కూడా వాళ్ళు గుర్తించట్లేదు. పరిశుద్ధ ఆత్మదేవుడు పెంతెకొస్తు సంఘానికి మాత్రమే పరిమితం అన్నట్టుగా చాలా సంఘాలు ప్రవర్తిస్తా ఉన్నాయి. కాబట్టి ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన అబద్ధాల నుంచి, తప్పు నుంచి, మోసాల నుంచి, సాతాను కులిప్తి నుంచి విడిపిస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క గ్రేట్ కమిషన్, ఆయన చివరిగా మనం చేయాలి అని చెప్పిన గ్రేట్ కమిషన్ మత్తయి సువార్త 28లోను, మార్కు 16లోను, లూకా 24లోను, యోహాన్ 21లోను రాయబడ్డాయి. గ్రేట్ కమిషన్ ఏం చెయ్యాలో చెప్పాడు, కానీ ఏం చెయ్యాలో చెప్పడానికి ముందు ఆయన ఏమనంటే, మీరు అది చేయలేరు, నేను చెప్పిన పని మీరు చేయడం మీ వల్ల కాదు, మీరు ఆ పని చేయాలంటే పైనుండి మీరు శక్తిని పొందుకోవాలి, నేను వాగ్దానం చేసిన దాన్ని మీరు పొందుకోవాలి, కాబట్టి మీరు మీ సొంత శక్తితో చేద్దామని ట్రై చేయొద్దు, మీ ఎరుసలేములోంచి బయటకు అడుగు పెట్టొద్దు, ఎరుసలేములో కూర్చోండి, వాగ్దానం కోసం కనిపెట్టండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలోనే ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆరోహణం అవడానికి ముందు వెళ్లకుండా నిలిచిపోయి ఈ సత్యాలు మాట్లాడాడు. నేను వాగ్దానం చేశాను కదా, వేరొక ఆదరణకర్తను పంపిస్తానని. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించేవాడు, ఆయన మిమ్మల్ని మోసాల నుంచి తప్పించేవాడు, ఆయన మిమ్మల్ని బలపరిచేవాడు. ఆయన కోసం మీరు కనిపెట్టాలి, ఆయన్ని మీరు పొందుకోవాలి, అప్పుడు మీరేమవుతారు? అపొస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. అపొస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 4లో వెళ్ళొద్దు అన్నాడు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. నేను మీకు ఏదైతే ప్రామిస్ చేశానో, గిఫ్ట్ వాగ్దానం చేశానో, అది పొందుకునే వరకు మీరు కదలొద్దు. అది పొందుకుంటే తప్ప మీరు కదలొద్దు, ఆ వాగ్దానం కోసం కనిపెట్టండి అన్నాడు. 8వ వచనం ఆ వాగ్దానం కోసం మాట్లాడుతూ, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటను బూదిఘాంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పను. ఎంత రాడికల్ గా సేవ మారిపోద్దంటే పరిధులు విస్తరిస్తాయి, బూదిగాంతాల వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, యెరూషలేముకు పరిమితం అయిపోరు, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి మాత్రమే పరిమితం అయిపోరు, మీరు శక్తిని అందుతారు. అది నా శక్తి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి. ఆ శక్తి మిమ్మల్ని గొప్ప పరిచర్యల కొరకు వాడుకుంటాడు అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడారు. నిజంగా విచిత్రం అనిపిస్తుంది, ఆ సాధారణమైన మనుషులు, చేపలు పట్టుకునేవారు, సాదాసీదా ప్రజలు సువార్తను భారతదేశానికి తీసుకురాగలిగారా? ఎస్, తోమ భారతదేశం వరకు వచ్చాడు. బూదిగాంతాల వరకు సువార్తను తీసుకెళ్లారా? తీసుకెళ్ళగలిగారు. రోమా ప్రభుత్వ హింసల్లో వాళ్ళు నిలబడగలిగారా? నిలబడగలిగారు. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకుండా, నింపుదల లేకుండా, నడిపింపు లేకుండా, మన సొంత శక్తితో, మన ఆసక్తితో, మన జ్ఞానంతో మనం చేసేది కాదు ఈ పరిచర్య. యేసుక్రీస్తు ప్రభు బోధించింది అదే, నేర్పించింది అదే. అపొస్తలులు విన్నారు, విధేయత చూపించారు, ఆగిపోయారు. ఆత్మదేవుణ్ణి పొందుకునే వరకు కదలలేదు. ఆత్మదేవుని పొందుకున్నప్పుడు భూదిగాంతాల వరకు మీరు నాకు సాక్షులు అవుతారన్నమాట నమ్మారు. 2వ అధ్యాయం అపొస్తలుల కార్యాల గ్రంథంలో ఆత్మదేవుడు వారిని నింపాడు. ఎంత ఆశ్చర్యకరంగా అపొస్తలుల కార్యాల గ్రంథంలో సంఘం యొక్క విస్తరణ మనం చూస్తామంటే, ఎంత ఆశ్చర్యకరమైన విస్తరణ మనం చూస్తామంటే, ఎరుషలేము ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఎరుషలేం పట్టణాన్ని శిష్యులు నింపేశారు. అన్నట్టుగానే ఎరుషలేము, యూదయ, సమరయ, భూదిగాంతల వరకు నాకు సాక్షులు అవుతారు అన్నట్లుగానే విస్తరిస్తా ఉన్నారు. అపొస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. అపొస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలలయ, సమరయ దేశముల యందంతటా సంఘం క్షేమాభివృద్ధి నొందుచు కట్టబడుచు. ఎక్కడో యెరూషలేములో ప్రారంభించబడ్డ బుడ్డ సంఘం లోకాన్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉందో. యూదయ, గలలయ, సమరయ దేశముల యందంతట సంఘం క్షేమాభివృద్ధి నొందుచు. సమాధానం కలిగి ఉండెను, కట్టబడుతుంది, సమాధానంగా ఐక్యతతో ఉన్నారు. మరియు ప్రభువునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఈ సంఘ విస్తరణ, ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్ ఎట్లా జరిగింది అన్నమాట దగ్గర, బికాస్ ఆఫ్ ద గాడ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని విస్తరింపు చేశాడు. పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. విస్తరించుచుండెను మనం రివైవల్స్ కోసం చదవగలిగితే, వేలిస్ రివైవల్ నార్త్ అమెరికాలో వచ్చిన రివైవల్, ఏ రివైవల్ మనం తీసుకొని చదివినా అబ్నార్మల్ గా ఉంటుంది. చాలా ఆశ్చర్యకరమైన ఇన్ఫ్లుయెన్స్ మనం చూస్తాం. అక్కడ ప్రతి వారి సాక్ష్యం చెప్పేది ఏంటంటే, ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యం. నిజంగా వెస్టర్న్ కంట్రీస్ డైయింగ్ కండిషన్ లో ఉన్నాయి. వెస్టర్న్ చర్చెస్ మృత సంఘాలుగా ఉన్నాయి. ఈవెన్ ఇండియాలో సువార్త వచ్చి 2000 సంవత్సరాలు అవుతున్నా, ఈ సదరన్ స్టేట్స్ లో ఉన్న చర్చెస్ ప్రాస్పారిటీ గోస్పెల్ పేరిట డైయింగ్ కండిషన్ లోకి, నామినల్ కండిషన్ లో ఉన్నాయి. మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల, నడిపింపు, ఆదరణ మీద ఆధారపడకపోతే సాతాను జయించడం అసాధ్యం, ఆత్మీయతలు నిలవడం అసాధ్యం. కాబట్టి ప్రాముఖ్యంగా ఆత్మదేవుని యొక్క అవసరత ఎంతుందో లేఖనాలు చాలా బలంగా మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన ఇంకొక మాట మాట్లాడతాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని చదివితే, ఈవెన్ స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలంటే వ్యక్తిగత జీవితానికి కూడా పరిశుద్ధ జీవితానికి కూడా, జయ జీవితానికి కూడా ఆత్మదేవుని యొక్క అవసరత ఎంతుందో రోమా పత్రికలో మనం చదువుతున్నాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వడాయన వాడు కాడు. ఆత్మదేవునికి ఆలయాలుగా, నిలయాలుగా మనం మారిపోకపోతే పాప జీవితాన్ని జయించలేము. 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన చావలసిన వారి ఉందిరు గాని ఆత్మచేత ఆత్మనకడ బోల్డ్లో పెద్దక్షరాలు రాయబడిన ఈ పదాలు పరిశుద్ధాత్మ దేవునికి రాయబడ్డ పదాలు. ఆత్మచేత శారీర క్రియలను చంపినలా జీవించెదరు. ఆత్మచేత శారీర క్రియలను చంపాలి. చాలాసార్లు ఈ అడిక్షన్స్ నుంచి బయటకు రావడం చాలా కష్టం. అడిక్షన్స్ ని బయటకు రావడం చాలా కష్టమైన పరిస్థితుల్లో మనకి నాలెడ్జ్ ఉంది అలా ఉండకూడదని, కానీ ప్రాక్టికల్ లైఫ్ లో సాధ్యం కాదు, మనల్ని మనం ఓవర్కమ్ చేయలేం. ఇక్కడ వాక్యం మాట్లాడుతున్న మాట ఆత్మచేత శరీర క్రియలను చంపటం సాధ్యం, మనంతట మనము వాటిని ఓవర్కమ్ చేయలేము. 14, దేవుని ఆత్మచేత ఎందు నడిపించబడుదురు వారందరు దేవుని కుమారులై ఉందరు. ఆత్మచేత నడిపించబడటం, ఆత్మచేత నడిపించబడటం కోసం ఆయన మాట్లాడుతున్నాడు. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేసింది వేరొక ఆదరణకర్త, సత్య స్వరూపేణ ఆత్మ. దాన్ని ప్రభు ఏమన్నారంటే 14వ అధ్యాయంలోనే, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, మీరు కలవరపడొద్దు. ఆయన వాగ్దానం చేసిన ఆత్మదేవుడు. ఇదే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ఆయన మీకు ఎంత సహాయం చేస్తాడంటే, మరి అటువరి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏల ఎనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలన మనకు తెలియదు. కాబట్టి ఆత్మదేవుడు ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రార్థనలో గడపడం నా వల్ల కావట్లేదండి, ప్రార్థన నాకు కష్టంగా ఉందండి అన్నది చాలా మంది అనుభవం. అయితే వాక్యం అంటుంది ఆయన నిన్ను ప్రార్థనలోకి నడిపిస్తాడు, ఎట్లా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు, ఎలా ప్రార్థన చేయాలో కూడా నేర్పిస్తాడు. సెల్ఫిష్ ప్రేయర్స్ కాకుండా నిస్వార్థంగా అనేకుల కొరకు ప్రార్థన చేయడం ఆయన నేర్పిస్తాడు, అనేకుల కొరకు ప్రార్థించే అనుభవం తీసుకొస్తాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన యొక్క నీడు, ఆయన యొక్క లీడ్ అవసరం ఎంత ఉందో, ఆయన నడిపింపు ఎంత అవసరం ఉందో, ఆయన పొందు ఎంత అవసరమై ఉందో మనం అర్థం చేసుకుంటే దేవుడు గొప్ప కార్యాల కొరకు అతన ఆత్మచేత నింపి మనల్ని వాడుకుంటాడు. ఈ సత్యం చాలా ప్రాముఖ్యమైనది, అర్థం చేసుకోవాలని నేను మనం చేస్తా ఉన్నాను. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలకు మనం అవకాశం ఇవ్వలేకపోతున్నామంటే, రీజన్స్ లో ప్రధానమైన రీజన్ ఏంటంటే, మనం ఆయన చూసే దృక్పథమే తప్పు, మనం ఆయన చూసే దృక్పథమే తప్పు. మనం ఆయన చూసే దృక్పథం ఎలా ఉందంటే, ఒక శక్తి కింద, అదే అన్నాను, అది ఇది వస్తాడు నింపుతాడు, వస్తాడు నింపుతాడు కూడా కాదు, వస్తుంది మాట్లాడుతుంది. ఆ పదప్రయోగమే మన అవగాహన ఏంటంటే, ఏదో ఒక ఫోర్స్, ఏదో ఒక అదృశ్య పర్సనాలిటీ కాని శక్తి అన్నట్టుగా మనం చూస్తున్నాం. తప్పు, మన అవగాహన లోపం. కానీ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడి కొరకు రాసిన లేఖన భాగాలు చదివితే ఎంత స్పష్టంగా లేఖన భాగాలు మాట్లాడుతున్నాయంటే, తండ్రి ఒక పర్సన్ గా మనసు కలిగిన వాడిగా, తండ్రి ప్రేమానురాగాలు కలిగిన వాడిగా, తండ్రి కోపం కలిగిన వాడిగా, తండ్రి సృష్టికర్తగా ఎట్లాగా బైబిల్ గ్రంథం పరిచయం చేస్తుందో, యేసుక్రీస్తు ప్రభు యొక్క పర్సనాలిటీని కూడా ఆయన సృష్టికర్తగా, ఆయన సహాయకుడిగా, రక్షకుడిగా, ఆయన ఎలాగా పరిశుద్ధ లేఖనాలు పరిచయం చేశాయో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి లేఖనాలు అలాగే పరిచయం చేస్తున్నాయి, అలాగే పరిచయం చేస్తున్నాయి. ఆయన బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట, ఆయన మాట్లాడతాడు,
ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నీతో మాట్లాడతాడు అని బైబిల్ మాట్లాడుతూ ఉంది. అపొస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 29వ వచనం. అపొస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 29వ వచనం చదివితే, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథం దగ్గరికి పోయి దాన్ని కలుసుకోనమని చెప్పాను. ఆత్మదేవుడు అంటున్నాడు, ఫిలిప్పు వెళ్ళు, అక్కడ మంత్రి గారు ఉన్నారు ఆయన కలువు, మంత్రి గారు ఉన్నారు ఆయన కలువు. 39వ వచనం బాప్తీసం అయిపోయిన తర్వాత, ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను, ఆయన తీసుకెళ్తున్నాడు ఫిలిప్పును, ఆయన నడిపిస్తున్నాడు ఫిలిప్పును, ఆయన ఫిలిప్తో మాట్లాడుతున్నాడు, పోయి కలు అని చెప్తున్నాడు, పోయి కలు అని చెప్తున్నాడు. అపొస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చదివితే, పేతురుని దర్శించాడు. పేతురుకి ఆయనేమో తినదగని కొన్ని వస్తువులు ఉన్నాయి, నిషిద్ధమైన ఉన్నవి, వాటిని తినకూడదు, కానీ తిను అంటాడు. ఆత్మదేవుడి తిను అంటాడు, వాటిని చంపుకు తిను అంటాడు. ఎక్కడ 19 పేతురు ఆ దర్శనాన్ని గురించి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నువ్వు లేచి సందేహింపక వారితో కూడా వెళ్ళు, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఎట్లాగా ఎంత స్పష్టంగా వాక్యం మాట్లాడుతుందంటే, యేసుక్రీస్తు ప్రభు అలాగే మాట్లాడాడు, మీరు వల కుడివైపు నెయ్యండి, వలేశారు. ఆయన మళ్ళా సముద్రం దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు, మీరు తినడానికి ఏమైనా ఉన్నాయా, ఏమి లేవు ప్రభు, రండి తినండి అని చెప్పి చేపలు కాల్చి రొట్టెలు కాల్చి రండి అంటున్నాడు. ఒక పర్సన్ గా యేసుక్రీస్తు ప్రభు అపొస్తలతో పాటు ఎట్లాగా మూవ్ అయ్యాడు, కనిపించాడు. సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు, అక్కడ గాలి తుఫాను వచ్చింది, యేసుక్రీస్తు ప్రభు సముద్ర మీద నడుచుకుంటూ వచ్చి వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తిగా వాళ్ళతో ఎట్లాగా మూవ్ అయ్యాడు, పర్సనాలిటీలో యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి ఎలాగా సహాయకుడిగా ఉన్నాడు. ఆత్మదేవుడిని అలాగే చూస్తున్నాం. ఫిలిప్పుని అంటున్నాడు, నువ్వు పోయి గాజా మార్గంలో మంత్రి గారు వచ్చారు, అతన్ని నువ్వు బలపరచాలి పో అన్నాడు. పేతురుతో మాట్లాడుతున్నాడు, అయ్యా కొర్నేలి ఆశకలిగి ఉన్నాడు, ఇంట్లో అందరూ చాలా మంది ఉన్నారు, నువ్వు ఇటలీ పట్టాలానికి వెళ్ళాలి, ఇద్దరు మనుషులు వచ్చారు, కిందకి వెళ్ళు అంటున్నాడు. మాట్లాడుతున్నాడు. అపొస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదివితే, సంఘం, అంత్యోకే సంఘం, నాయకులు కలిగిన సంఘం, వారు ప్రార్థించే సంఘం, వాళ్ళు ప్రార్థన ఉపవాస ప్రార్థనలో కనిపెట్టున్నారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏం మాట్లాడతాడు ఆయన? 2వ వచనం, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా, ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేక పరుచుడని వారితో చెప్పాను. 4, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడ్డవారే. అంత్యోకే సంఘానికి అన్నాడు నాకు బర్నబా కావాలి, పౌలు కావాలి, పంపించండి అన్నాడు. సంఘానికి అర్థమైంది ఆయన మాట, సంఘం విన్నారు బర్నబాను పౌలును వారు ప్రార్థన చేసి పంపించారు. మాట్లాడతాడు పరిశుద్ధాత్మదేవుడు, మాట్లాడతాడు. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మాట చూస్తున్నాం, కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు ఆయన సహాయం ఎంత అవసరమో మనకు అర్థం కావాలి. ఒక వ్యక్తిగా ఆయన వ్యక్తీకరణ బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. చాలా స్పష్టంగా ఉంది. అపొస్తల కార్యాల గ్రంథం 16:6-7 అపొస్తల కార్యాల గ్రంథం 16:6-7 చదివితే, 6-7 చదివితే, ఇదే పౌలు బర్నబాని సేవ కోసం పిలిచాడు కదా. వారు సేవ చేద్దాం అనుకున్నప్పుడు ఆయన ఏ ప్రాంతానికి వెళ్లాలో ఆ ప్రాంతానికి తీసుకెళ్తున్నాడు. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వాళ్ళని సేవ కోసం పిలిచింది ఆయనే. వారు ఆసియాకి వెళ్దాం అనుకుంటే ఆసియా కాదు, నాకు ఐరోపాకి వెళ్ళాలి, మీరు ఐరోపాలో మీతో పని ఉంది, ఐరోపాకి రండి అని చెప్పి వాళ్ళని ఆటంకపరిచి, మాసిడోనియా వాడు వచ్చి వాళ్ళని పిలుస్తున్నట్టుగా దర్శనాన్ని తీసుకొచ్చి మాసిడోనియాకి వాళ్ళని నడిపించినట్టుగా ఈ సందర్భంలో మనం చూస్తున్నాం. తర్వాత మాట, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధ ఆత్మ వారిని ఆటంకపరిచినందున వారు ప్రుబియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బిథ్యూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు గాని యేసు యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు వారిని వెళ్ళనీయలేదు, వెళ్ళొద్దు అన్నాడు, ఆపేశాడు. తర్వాత మాసిడోనియా ఐరోపా ఖండానికి, ఆసియా కాకుండా ఐరోపా ఖండానికి తీసుకెళ్లాడు. ఆయన గైడ్ చేస్తున్నాడు, ఆయన లీడ్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, నడిపిస్తున్నాడు కూడా. అది మనకు అర్థం కావాలండి, మనకు అర్థం కావాలి కూడా. కాబట్టి ప్రియులారా, ప్రార్థనలో ఆయన సహాయం ఉంది, సర్వసత్యంలోకి నడిపించబడడంలో ఆయన సహాయం ఉంది, కంప్లీట్ గా సంఘాన్ని రెండో రాకడు కొరకు సిద్ధపరచడం ఆయన పాత్ర. ఏ సంఘం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికిని అర్థం చేసుకుని ఆయన స్వరాన్ని వినడానికి ఇష్టపడి ప్రార్థనలో గడుపుతూ విధేయత చూపిస్తూ ఉంటుందో ఆ సంఘాన్ని ఆయన ఉద్దేశించిన ఉద్దేశాల కొరకు బలంగా వాడుకుంటాడు. ఆది సంఘంలో దాన్ని మనం చూస్తున్నాం, అంత్యోకే సంఘంలో దాన్ని మనం చూస్తున్నాం, ఈరోజు కూడా ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయనకు వయసు ఉండదు కదా, ఆయన ముసలివాడు కాడు కదా, ఆయన ఆది సంఘంలో పనిచేసినట్లుగా నేటి సంఘంలో పనిచేయడానికి సమర్థుడు. కాని పాపాన్ని ఆయన సహించలేడు, వేషధారణను ఆయన సహించలేడు. ఆయన నొచ్చుకుంటాడు, ఆయన దుఃఖపడతాడు, ఆయన బాధపడతాడు, కాబట్టి ఆయన విడిచిపెడతాడు కూడా. మనిషిని మనం నొప్పిస్తే ఎలా ఉంటుందో, అలాగే ఆత్మదేవుడు రియాక్ట్ అవుతాడు అన్నట్టుగానే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి మనం కొంచెం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాటలు అర్థం కావడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. ఇక్కడ నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్న మాట యెషయా గ్రంథం 63:10 చదువుదాం. యెషయా గ్రంథం 63:10 చదువుదాం. 63:10, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపు చేయగా ఆయన వారికి విరోధి ఆయను, ఇక నువ్వు ఎలా చేసినా నేను నీతో ఉన్నాను, నేను సహాయం చేస్తాను, నేను నడిపిస్తాను అని చెప్పే రకమే కాదు ఆయన. ఆయన నేచర్కి వ్యతిరేకంగా వెళ్తే చాచి చంప మీద కొట్టే రకమాట, మొత్తుతాడట. ఈ మాటలు కఠినంగానే ఉన్నాయి, ఇది అర్థం కావాలి. వాళ్ళు ఏం చేశారట, పరిశుద్ధాత్మను దుఃఖింపు చేశారు, తిరుగుబాటు చేశారు, ఆయన వారికి విరోధి అయ్యాడు, కానీ వారితో యుద్ధం చేశాను, ఆయనే వారితో యుద్ధం చేశాను. ఇస్రాయేల్ కొరకు, ఇస్రాయేల్ పతనం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు వారి పతనానికి కారణం? పరిశుద్ధాత్మ దేవుడు. కొత్త నిబంధన గ్రంథంలో ఆ మాటలే మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. ఎఫెసీయుల రాసిన పత్రిక 4:30 చదివితే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, దుఃఖపడతాడు ఆయన. ఆయన దుఃఖపడితే ఏమీ చేయకుండా కూర్చుంటాడు అనుకోవద్దండి, యుద్ధం చేస్తాడు, యుద్ధం చేస్తాడు. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాను ఎంత ఫూలిష్ గా ఉన్నారంటే, ఎంత ఫూలిష్ గా ఉన్నారంటే, ఇంతకే అమ్మారా? అవును, ఇంతకే అమ్మో, అబద్ధం, బొంకటం, ఇందుకే అమ్మో. మరి ఏం చేశాడు? మొత్తాడు, రక్తం కక్కుని చచ్చారు. ఎవరు మొత్తారు? పరిశుద్ధాత్మదేవుడు. ఎవరు మొత్తారు? పరిశుద్ధాత్మదేవుడే. పరిశుద్ధతను ప్రేమించేవాడు, పాపం గురించి ఒప్పింపు చేసేవాడు. చాలాసార్లు పరిశుద్ధాత్మదేవుడి విషయంలో మనం ఏమనుకుంటామంటే, ఇదేదో పరలోకంలో ఉన్న దేవుడు అక్కడి నుంచి టెలిస్కోప్ లో చూస్తున్నాడేమో అన్నట్టుగా భావిస్తాం. గానీ లేదు, ఆయన మన మధ్య ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఆయన నడిపింపు అంత బాగుంటుంది, ఆయన కోపం కూడా అంత కఠినంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఒక మాట మాట్లాడేశాడు ఆయన, మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును, గాని ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. 32, మనుషు కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు, గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి అండలేం చేద్దాం. ఈ యుగమందైనను, రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చాలా మంది తప్పుడు బోధకులు, సేవ అంతా కమర్షియలైజ్ అయిపోయింది కదా, డబ్బు కోసమే సేవ చేస్తున్నారు కదా, డబ్బు కోసమే వాక్యాన్ని వంచిస్తున్నారు కదా, వక్రీకరిస్తున్నారు కదా. ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళ శిక్ష, ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళ శిక్ష. భూమి మీద కొంత సమయం వాళ్ళకి ఇవ్వబడతా ఉన్నా, ఈవెన్ మోసగించబడుతున్న వారు ఇంకా మోసగించబడడానికి అనుమతించబడతా ఉన్నా, ఆత్మదేవుని యొక్క గద్దెంపులు వెనుక, ఆత్మదేవుని యొక్క హెచ్చరిక మాటలు వెనుక, కఠిన హృదయాలతో చేస్తున్న వారి విషయంలో వాక్యం అంటుంది ఆయన వారితో యుద్ధం చేస్తాడు. ఏ యుగంలో కూడా వాళ్ళకి పాపక్షమాపణ రాదు, రక్తం కక్కొని చేస్తారు. అలాంటి మాటలే ఆత్మదేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన రియాక్షన్ ఎట్లా ఉంటుందో మాట్లాడుతున్నాడు, ఆయన రియాక్షన్ ఎట్లా ఉంటుందో మాట్లాడుతున్నాడు. రఘునందు ప్రియులరా, ఈ లేఖనాల వెలుగులో నుంచి నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్న మాట, దయచేసి ఆయన ఉనికి మనకు ఆశీర్వాదం, ఆయన సహాయం మనకు ఆశీర్వాదం. మనతో ఉండే దేవుడు, మనల్ని గైడ్ చేసే దేవుడు, మనకు బోధించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. ఆయన మన సర్వసత్యంలోకి నడిపిస్తాడు, ఆయన మార్గనిర్దేశం చేస్తాడు, ఆయన మన పక్షంగా మొరపెట్టే దేవుడు, ఆయన మన మార్గాన్ని అడ్గించే దేవుడు కూడా. చాలా ఆశ్చర్యకరమైన సహాయం ఆయన దగ్గర నుంచి మనం పొందుకుంటాం, ఆయన దగ్గర నుంచి మనం పొందుకుంటాం. అట్లాగే మనం సరిగ్గా ప్రవర్తించకపోతే, కొన్ని మాటలు భయంకరమైన మాటలు రాయబడ్డాయి, ఆత్మదేవుడి గురించి అవగాహన లేక సాతాను మోసాల చేత మోసపోతున్న వారి కొరకు రాయబడుతున్న మాటలు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదాలతో తొక్కి తాను పరిశుద్ధపరచబోటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, అండర్లైన్ చేద్దాం, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. కృపకు మూలమగు ఆత్మ, కృపకు మూలమగు ఆత్మ. ఆయన తిరస్కరిస్తే ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును? నాది లేదు, మీ అంతరంగానికి తెలియాలి, మీ మనస్సాక్షికి మీరు తెలియాలి. పైకి భక్తులుగా నటిస్తూ ఆత్మదేవుడు చూస్తూ ఉండగా, ఆత్మదేవుడు గద్దిస్తూ ఉండగా, ఆత్మదేవుడు ఒప్పింపు చేస్తూ ఉండగా, డబ్బు దగ్గర పేరు కోసమో దేనికోసమో వేషధారి బ్రతుకు జీవిస్తూ ఉంటే ఆయనకి కోపం వస్తుంది. మొత్తుతాడు. ఎక్కువైన దండనకు పాత్రులం అవుతాం. ఎక్కువైన దండన పాపక్షమాపణ దొరకదు. ఎంత కఠినమైన శిక్షలోకి వెళ్తామో ఆ మాటలు మనం భయపెడుతున్నాయి. ఆ మాటలు మనల్ని గద్దిస్తున్నాయి. మనల్ని మనం పరీక్ష చేసుకోవడం ఆత్మీయ జీవితానికి మంచిది. మరొక మాట పరిశుద్ధ లేఖనాలు ఏం మాట్లాడుతున్నాయంటే, బాబు ఆత్మచేత నింపబడడం బాగుంటుంది, మంచి అనుభవం, మేలు పొందుతావు. కానీ హెచ్చరిక మాట ఏంటంటే ఆత్మ నింపుదల ఎంత బాగుంటుందో, ఆత్మచేత నడిపించబడడం ఎంత బాగుంటుందో, ఆ అనుభవాలు బాగున్నప్పటికీ హెచ్చరిక మాట ఏంటంటే సాతాను చేత నింపబడతావు. ఆత్మచేత నింపబడమే కాదు, దురాత్మచేత నింపబడతావు. ఈ మాటలు భయం పుట్టిస్తాయండి. మనల్ని ఆలోచింపజేయాలి. అందుకే అపొస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో మనకి అపొస్తలుల 5వ అధ్యాయంలో అననీయ సత్పిరియల సన్నివేశం ఎలా కనబడుతుంది? ఆత్మదేవుడు నడిపించినట్లు కానీ సాతాను వాళ్ళు నడిపిస్తున్నాడు. ఇద్దరు ఏకీభవించారు. యూదా సన్నివేశంలో కూడా దాన్నే మనం చూస్తాం. వాళ్ళు ఒక సాతాను దురాత్మ చేత నింపబడ్డం, దురాత్మ చేత నడిపించబడ్డం. నన్ను ఈ ప్రశ్న అడగనివ్వండి, అందుకే ఎవరు మనల్ని నడిపిస్తున్నారు? ఆత్మదేవుడేనా? ఆత్మదేవుడు నడిపిస్తావంటే మనలో ఆత్మఫలాలే కనబడతాయి. శరీర క్రియలు ఎందుకు కనబడతాయి? యోహాను సువార్త 13వ అధ్యాయంలో వాక్యం మనతో మాట్లాడుతోంది. 13:27 వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వాళ్ళలోకి వచ్చేసాడు. 13వ అధ్యాయం 2వ వచనం వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఎవరి చేత నడిపించబడుతున్నాడు? ఆత్మచేత దురాత్మచేత. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నాడు? ఎవరు థాట్స్ ఆపరేట్ చేస్తున్నారు? ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఎవరు లీడ్ చేస్తున్నారు? ఎవరు ఇన్కార్నేషన్ లో ఎవరు పరకాయ ప్రవేశం చేశారు? ఆ దేహంలోకి వచ్చింది ఎవరు? ఆ తలంపులోకి వచ్చింది ఎవరు? ఆ ఊహల్లోకి వచ్చింది ఎవరు? సాతాను. పరిశుద్ధాత్మ దేవుణ్ణి సహాయం చేత మనం నింపబడి నడిపించబడకపోతే అర్థమేంటంటే, వాడు సింహాసనం వేసి కూర్చుంటాడు, తిష్ట వేసి కూర్చుంటాడు. ఆత్మీయ జీవితంలో మనల్ని మనం మోసం చేసుకుంటూ ఏదో పైకి వేషధారి జీవితాన్ని జీవిస్తూ ఉంటే నిజంగా మోసపోతాం. ఆయన రోషం కలిగినవాడు, నొచ్చుకుంటాడు. ఆయన సాతాను మోసాలు, దయచేసి సాతాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, సాతాన్ యొక్క నడిపింపులో మనం వెళ్ళిపోతాం. ఎంత ప్రమాదమో. కృపకు మూలమగు ఆత్మను నిర్లక్ష్యం చేయటం, ఆత్మస్వరాన్ని నిర్లక్ష్యం చేయటం. ఎంత ప్రేమ కలిగినాడంటే మాట్లాడుతూ ఉంటాడు. అర్థం కావాలి. అర్థం అవడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు సాతానైన దురాత్ముడు ఇద్దరిలో ఎవరో ఒకరు లోపలికి వచ్చేస్తారండి, ఇద్దరిలో ఎవరో ఒకరు అండ్రలో తీసేసుకుంటారు. అందులో ఆత్మదేవుడు రెండో ప్లేసులో ఉన్నాడు, సాతాను మొదటి ప్లేసులో ఉన్నాడు. మనం చిన్నప్పటి నుంచి వాడితోటే సహవాసం కాబట్టి ఇక్కడ మారు మనసు పొందడంలో ఆత్మదేవుని యొక్క కార్యం ఉంటే మారు మనసు జీవితాన్ని జీవించటం, యేసుక్రీస్తు ప్రభు బోధలన్నీ కూడా తీరి ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర దాని ఇంప్లిమెంటేషన్ లో తీసుకొచ్చేవాడు. జయ జీవితం, యేసు ఆశించిన జీవితం, యేసు బోధించిన జీవితం ఆత్మదేవుని సహాయంతో మాత్రమే సాధ్యం. ఇక్కడ భాషలు, కేకలు, అరుపులు, స్వస్థతలు, మేలులు నేను దానికోసం మాట్లాడడం లేదు. అవి ఉన్నాయి కానీ అందరికీ కాదు, కొందరికి. కానీ ఆత్మదేవుని యొక్క నింపుదల నడిపింపు ప్రతి ఒక్కరికి అవసరం. లేకపోతే మోసపోతాం, నేను రెండు మాటలు చదివించి ముగించడానికి ఇష్టపడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం అర్థమవడానికి ప్రభు మన సహాయం చేయాలి. పదిహేడు వచనాలు మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు అడగరా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణి పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమే ఉన్నారు. 6వ అధ్యాయంలో కూడా ఆ మాట మాట్లాడతాడు. 6వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఆ మాట మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయము 19 మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలమే ఉన్నదని మీరు అడగరా. బయట మర్చిపోండి, ఎవరో చూస్తున్నారు ఎవరో చేస్తున్నారు మర్చిపోండి. ఆత్మదేవుడు ఏం చెప్తున్నాడు? ఇందుకే నీలో ఆయన ఉన్నాడా? నీకు ఆ స్పృహ ఉందా? నేను ఆయన కింద ఉన్నాను, ఆయన ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నాను, ఆయన దాసునిగా ఉన్నాను, ఆయన దాసురాలుగా ఉన్నాను, ఆయనతో నడవాలి, ఆయన చెప్పింది చేయాలి. సాధారణంగా మనం శోధించబడేది మనుషుల కోసం చేయడం, మనుషులకు కనబడ్డం, ఆలయముగా, నిలయాలుగా, పరిశుద్ధాత్మ దేవునికి ఆలయాలుగా, పరిశుద్ధాత్మ దేవునికి నిలయాలుగా మనం ఉండాలి, ఈ లేఖనాలు చదివిన తర్వాత మీ పర్సనల్ కన్విక్షన్ ఇది ఏదో తేడాగా ఉంది, నేను అలా లేను, నన్ను ఆయన నడిపించట్లేదు, నాతో ఆయన మాట్లాడడం లేదు, నా ఆసక్తితో నేను ఏదో చేద్దాం అనుకుంటున్నాను కానీ అబ్బే ఆయన అసలు నాతో మాట్లాడనే మాట్లాడడం లేదు అన్నది ఒకవేళ మీ పర్సనల్ కన్విక్షన్ అయితే సరే, ఆయన లేకపోతే మరి లోపల ఎవరు ఉన్నట్టు, ఆయన నడిపించకపోతే ఎవరు నడిపిస్తున్నట్టు. ఆబ్వియస్ గా వాక్యం అంటుంది వాడు దశలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరిస్తూ వాడు తను తాను దేవుడిగా కనపరుచుకుంటూ కూర్చున్నాడు, సింహాసనం వేసి కూర్చున్నాడు. ఫ్రూట్, మన జీవితంలోంచి బయటకు వచ్చే ఫ్రూట్, లోపల ఎవరున్నారో అట్లాగే వస్తుంది ఫ్రూట్. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం. నేను ఆ మాట మాట్లాడతాను, ఎస్ఎఫ్జేలో నేను అర్థం చేసుకోలేంది, చాలాసార్లు అర్థం కాక ప్రభును స్తుతించేది ఏంటంటే వీళ్ళు ఎట్లా కలుస్తున్నారు, ఎంత ఇన్ని సహవాసాలు ఎలా కలిసి ఒకటిగా ఉన్నాయి, ఏది వీళ్ళందరినీ కలుపుతా ఉంది, ఏది వీళ్ళందరినీ ఐక్యతలకు తీసుకొస్తుంది? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం అన్నాడు, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారిగా ఉందాము. సమాధానం, ప్రేమ, సంతోషం, అది ఆత్మకార్యం. 4వ అధ్యాయం మొదటి వచనం, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకడినొకడు సహించుచు అన్నాడు. ప్రేమతో సహించటం, ప్రేమతో ఐక్యత కలిగి ఉండటం. 27వ తేదీన విజయవాడలో లీడర్స్ మీటింగ్ పెట్టాం. ఆ లీడర్స్ మీటింగ్ ద్వారా నేను చెప్పగలిగిన సాక్ష్యం ఏంటంటే, ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, పోలీసులు లేరు, టీచర్లు లేరు, మెడికల్ వాళ్ళు లేరు, అందరూ కలిశారు. అందరూ కలిసి ఉన్నాం. 222 సహవాసాలు, రాత్రి బాపట్ల మెడికల్ సహవాసం. మెడికల్ సహవాసంలో ఉదయబాబు సీఏ గారు, డాక్టర్ ప్రదీప్ గారు, ఉదయబాబు సీఏ మా డాక్టర్ గారు అన్న, మా డాక్టర్ గారు అద్భుతం అంటాడు ఆయనకి ఉదయబాబు సీఏ గారు. అట్లానే ఉంటాడు. ఏ పోలీసుడికి డాక్టర్కి ఎట్లా కుదిరింది? ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ గలవారే. వాట్సన్ గారు అంటున్నాడు, నాకు అర్థం కాని ఏంటంటే ఎస్ఎఫ్జేలు మీకు బాగా ర్యాంక్ అంటే బాగా పిచ్చి ఉంటుంది, సిఐ కానిస్టేబుల్ కలిసి ఉండరు, సిఐ గారు అక్కడ ఉంటే కానిస్టేబుల్ దూరం నుంచి పారిపోతూ ఉంటాడు, కనబడకుండా పోతుంటాడు, ఎట్లా కలిసి భోజనం చేస్తున్నారు, ఎలా కలిసి పక్క పక్కన కూర్చున్నారు? దేవుడు ఆత్మదేవుడు చేసే కార్యాలు మచ్చుకు అలాగుంటాయని చెప్తున్నాను. మనలోను మాత్రమే ఉన్నాడు, ఇంకెక్కడా లేడు అని చెప్పడం నా అభిమతం కాదు, కాని మనం ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలి కాదు. ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఆత్మదేవుడు లేకపోతే ఎట్లా ఉంటది? అక్కడే గలతి పత్రిక 5:19 రాశాడు, శరీర కార్యాలు ఆత్మచేత శరీరాన్ని జయించకపోతే, ఆత్మచేత శరీర క్రియలను చంపకపోతే శరీర కార్యాలు ఎలాగుంటాయంటే భరించలేం, తట్టుకోలేం. అవన్నీ కనబడతాయి అక్కడ. ఏంటది? జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ఇవన్నీ కూడా ఇమ్మొరాలిటీ ఉంటుంది. చూపులు చెడిపోతాయి, మాటలు చెడిపోతాయి, రిలేషన్స్ చెడిపోతాయి. పాపం అక్కడ ఉంటుంది, పాప స్వభావం అక్కడ ఉంటుంది. రెండో మాట, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధాలు, కక్షలు, భేదాలు, అసూయలు, విమతాలు, అబ్బో తట్టుకోలేము. పక్కను పొగుడుతూ ఉంటే మనకెంత కష్టంగా ఉంటుందో, చప్పట్లు కొట్టలేము, సంతోషపడలేము. నా సహోదరుడు దేవా, ఈ బిడ్డను వాడుకుంటున్నాం, దేవా ఈ సహోదరుని వాడుకుంటున్నావు, నువ్వు వాడబడ్డ నాకు సంతోషం, నీకోసం ఏం ప్రార్థన చేస్తాను. అదే అట్లా ఉండవు, ఏడుస్తూ ఉంటాం, కుళ్ళిపోతా ఉంటాం. మొన్న 27వ తేదీన 98 నూతన సహవాసాలు కట్టారు. 98 నూతన సహవాసాలు కట్టిన వాళ్ళని అప్రిషియేట్ చేయాలనుకున్నాం. కట్టిన వాళ్ళు అప్రిషియేట్ చేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా నా ఇంటెన్షన్ ఏంటంటే, ఎస్ఎఫ్జేలో 78 సహవాసాలు కట్టిన సహవాసాలు బాగున్నాయి, పరిగెడుతున్న సహవాసాలు బాగున్నాయి, నిద్రపోతున్న సహవాసాలు 78 సహవాసాలు ఉన్నాయి. ఈ 78 సహవాసాలు ఒక్క సహవాసాన్ని కూడా కట్టలేదు. నేనేమనుకున్నానంటే, కట్టినోడు చేసేవాడు చేయనోడు అందరూ ఒకలా ఉండకూడదు, చేసేవాడిని అప్రిషియేట్ చేయాలి, వాళ్ళు ఇంకా బాగా చేస్తారు, చెయ్యని వాళ్ళకి నేను చెయ్యట్లేదు అని అర్థమయ్యేటట్లుగా చేయాలి అనుకున్నాం. రాత్రి టాచ్ బ్యారస్ డిస్కషన్ జరిగాయి, అందులో కొంతమంది నొచ్చుకున్నారు, కొంతమంది బాధపడ్డారు. అంటే ఎట్లా అర్థం చేసుకుందాం? కుళ్ళిపోదామా, ఏడుద్దామా, ఏమని అర్థం చేసుకోవాలంటే, అవును వాళ్ళు చేశారు, దేవానికి స్తోత్రం, నేను చేయట్లేదు, నాకు అవకాశం ఇవ్వండి, నన్ను వాడుకోండి. దట్ ఈజ్ హెల్దీ కాంపిటీషన్, హెల్దీ అట్మాస్ఫియర్. లేదండి, నా మనసులో నా బుర్రలో ఏదో పురుగు పుట్టేసింది, నాకు చాలా అసూయగా ఉంది, నాకు చాలా కష్టంగా ఉందండి చెప్పనా? దేహ సంబంధివి, శరీర సంబంధివి, శరీర కార్యాలు, ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ప్రభునందు ప్రియులారా, నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, దేవుడు అనాథలకు వదిలిపెట్ల, నీ భక్తి నువ్వే చేయరా, నీ ఆత్మీయత నువ్వే చూసుకో, నీ పరుగు నువ్వే పోరాడు, సాతాన్తో నువ్వే దెబ్బలాడు అని అనలా. అనలా శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత దీన్ని జరిగిస్తాను అన్నాడు. ఆత్మదేవునికి సంపూర్ణంగా లోపడదాం, ఆత్మదేవుని స్వరం విందాం, ఆత్మదేవుని నడిపింపులో ఉందాం, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుందాం, ఆత్మ ఫలాల్లోకి వద్దాం. ప్రభు అటు ఆత్మీయతను మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.